పురాణంలోని విజయశ్వర సంహిత మాత్రమే మనకి ప్రమాణం. చంపకం కేతకం హిత్వా త్వన్యం సర్వం సమర్పయేత్. చంపకము కేతకము సంపంగి మొగలి తప్ప ఇంకా ఏ పువ్వైనా నువ్వు శివుడికి భక్తితో ఇవ్వవచ్చు. ఇప్పుడు మొగలి ఏడ్చింది, ఇంకా నా బతుకు వ్యర్థం అంటే శివ పూజకి పనికిరాంటి పువ్వుకి విలువ ఎక్కడుంటుంది, నా కోసం నాకు వరం ఇవ్వండి, బ్రహ్మగారికి వరం ఇచ్చారు కదా అంటే సర్లే ఓ పని చేద్దాం, నా పూజకి పనికిరావు కానీ ఎక్కడైనా నా శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు పందిరి వేసి ఆ పందిరి మీద నిన్ను పెట్టి కింద శివలింగం పెట్టి పూజ చేస్తే ఆ పూజకి 1000 రెట్లు అధికంగా ఫలితం వచ్చుగాక. అందుకే పూర్వం శివరాత్రుల్లో ఈ బయట పార్థివలింగ అభిషేకాలు జరిగేటప్పుడు మట్టితో ఒక లింగం చేసి ఆ లింగాన్ని పెట్టి దానిపైన పందిరి వేసి ఆ పందిరి పైన పెట్టేవారు ఈ మొగలి పువ్వుని. అప్పుడేమిటనమాట, ఆ అభిషేకం 1000 రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుందన్నమాట. ఇప్పుడు ఏమైంది, శివలింగం మీద ఉండవు కానీ శివలింగం కోసం పైన వేసిన పందిరి పై ఉంటావు, అంచేత నా నెత్తి కంటే ఇంకా పైన ఉంటావు, కాబట్టి కొంతలో కొంత నీకు అది ఉపశమనం పొమ్మన్నాడు, సంతోషం ఉంది. ఇప్పుడు కామధేనువుకి తిరిగాడు, ఎవరిని విడిచిపెట్టకూడదుగా, మరి అందరికీ వేయవలసిందే శిక్ష, చురకలు పడవలసిందే అక్కడ. ఓయి కామధేనువు, మొగలి పువ్వు అంత తప్పు చెప్పినా నువ్వు కూడా తప్పు చేసావు, తలకాయతో అన్నావు తోకతో కాదన్నావు, కాబట్టి ఈ రోజు నుంచి నీ తలకాయి బ్రహ్మహత్యా పాపాన్ని ప్రసాదించుగాక, శిరస్సుకి అపవిత్రత తోకకి పవిత్రత ఇస్తున్నాను, దానం చేసేటప్పుడు నీ తలని పెట్టకూడదు, తోకనే చేతిలో పెట్టి దానం చేయాలి, ప్రొద్దుట లేవగానే ముందు నీ తల కాకుండా ముందు తోక చూసి పృష్ఠభాగం చూసి అప్పుడు నీ శిరస్సును చూడాలి, లేవగానే నీ తల చూస్తే బ్రహ్మహత్యా పాపం వచ్చుగాక అన్నాడు. అందుకని ఆవుల్ని ఇప్పుడు ఏం చేయాలన్నమాట, మనం ఎప్పుడైనా పొద్దుటి లేవగానే తల చూడకుండా తోక భాగం వైపు వెళ్ళి ఆ పృష్ఠభాగాన్ని పూజించాలి. గోవుకంతా వెనకే పూజ, ముందేం పూజించకూడదు, ఊహు మూతికి ఇంత రాసేస్తే కుంకుమ పసుపు వేస్ట్. పృష్ఠభాగం దగ్గర వెనక భాగం దగ్గర అటు ఇటు కాస్త పసుపు పూసి కుంకుమ పెట్టాలి కొద్దిగా, మళ్ళీ ఓ దాన్ని పోసేసి దానికి మలమూత్ర ద్వారాలే లేకుండా కుంకుమ పోసేస్తే పసుపు పోసేస్తే అది మహాపాపం అవుతుంది, అది చాలా తప్పు, అలాంటి పూజ కూడా దోషం. కేవలం ఊరికి అలా కొంచెం పెట్టి ఆ తోకని గౌరవంతో పూజించమన్నారు. తోకని పూజించమని చెప్పాను నేను ఎప్పుడో, ఆ తోకని నెత్తి లాగేసి ఒక ఆవిడ పెచ్చభక్తురాలు నెత్తి మీద కొట్టేసుకుని తిప్పేసి తోక పీకేసి చివరి ఊడిపోయిన తోక, ఎంత పాపం అండి, ఇది హింస కదా. కాబట్టి తోకని ఊరికి సుతారంగా ముట్టుకోమన్నాం కదా అని, శివలింగాన్ని చేత్తో ముట్టుకోవచ్చని అధికారం ఎందుకు ఇస్తున్నారంటే అలా ముట్టుకు నమస్కారం చేయమని, ఇక అక్కడి నుంచి గాజులు పెట్టి బర్రు బర్రు రుద్దేసి శివలింగమే తీసేస్తానంటే, అందుకని గొళ్ళల్లో క్రమంగా శివలింగం ముట్టుకోకుండా చేస్తున్నారన్నమాట. భక్తి వేరు అజ్ఞానం వేరు, అజ్ఞానం వల్ల అహోమూలు వచ్చేదా అని అది నాశనం అయిపోకూడదు. వెనక భాగం పూజించాలి, మొత్తం మీద దానం చేసేటప్పుడు కూడా బ్రహ్మగారికి వెనక తోక తోకతోటే చేతిలో పెట్టి నీళ్లు వదలాలి, ఇవి నియమాలు. మళ్ళీ బ్రహ్మలకు దానం చేసేటప్పుడు ఆవుని దానం చేయమంటే మంచి ఆవుని చెప్పాడు, సజీవవత్స, జీవించిన దూడ, ఒక్కే దూడ ఉన్నదాన్ని ఇవ్వాలట, ఒక్క దూడ మాత్రమే పెట్టిన బలమైన ఆవుని, మంచి పొదుగు ఉన్నదానిని. పాలు ఏదో ఇవాళ దానం చేస్తున్నప్పుడు టెంపరీగా ఒక 1/2 లీటర్ పాలు ఇచ్చి మర్నాటి నుంచి అసలు పాలు లేకుండా ఎండిపోయేదాన్ని ఒక బ్రాహ్మడికి దానం చేస్తే అటువంటి వాళ్ళు కుంభీపాకం అనే నరకానికి వెళ్ళి అక్కడ మరుగుతున్న నూనె తాగుతారు. కాబట్టి మంచి ఆవుని ఇవ్వాలి, పాలిచ్చేదాన్ని ఇవ్వాలి, ఒక దూడ ఉన్నదాన్ని ఇవ్వాలి, కాస్త చక్కగా నిగనిగలాడుతూ కొంచెం తిండి ఎక్కువడం వల్ల లేకపోతే సంతోషం వల్ల ఈ మధ్యనే బొత్త వస్తున్న మంచి పురోహితుడిలో ఉండాలి చూడడానికి, అలా ఉండాలి ఆవు అంటే. అంతేగాని ఎలా పడితే అలా ఉండకూడదు, మొత్తం మీద ఆవులు ఎప్పుడూ కూడా పవిత్రమైన వాటిని ఇవ్వాలి, లేకపోతే మానే నష్టం లేదు, ఏ ఆయనకి ఇవ్వకపోతే ఇవ్వలేదని ఏం అడగలేదు కదా. మన కోసం మనల్ని ఉద్ధరించుకోవడానికి మనం దానం చేస్తున్నాం కనుక దానం ఎప్పుడూ పవిత్రమైన వస్తువులనే చెయ్యాలి. అప్పుడు ఆవు, నేను చేసిన ఈ తప్పుకి శిక్ష అనుభవిస్తున్నానండి, నా అదృష్టం వెనక భాగం పవిత్రం అన్నారు చాలు అనగా, గోవు ఎప్పుడూ పవిత్రమే, కొన్ని విషయాల్లోనే నీకు నిషేధం అని దాన్ని దీవించాడు. అదిగో ఆనాడు ఈ బ్రహ్మ విష్ణువు ఆగ్రహోదగ్గురులై యుద్ధం చేస్తున్నప్పుడు వారి ఇద్దరి యుద్ధము ఆపడం కోసం ఈశ్వరుడు లింగరూపం ధరించిన ఆ స్థలమే అరుణాచలమిత్యాహు, అది అరుణాచలము. చాలా అత్యద్భుత క్షేత్రం. తప్పక అక్కడ అరుణాచలేశ్వర మహాత్మ మహానుభావుడు రమణ మహర్షి స్కందుడి అవతారమాయన అక్కడికి వెళ్ళి చూసి తీరాలి. దాన్ని అరుణాచలం అంటారు అని శివపురాణం విజ్ఞేశ్వర సంహితలో ఉంటుంది. అదిగో అదే మొట్టమొదట లింగరూపం. అప్పటిదాకా అసలు లింగం అనే ఒక రూపం లేదు, ఆ ఊహే లేదు పరమేశ్వరుడికి. లోకశ్రేయస్సు కోసం అలా లింగం అయ్యాడు. లింగము అంటే లక్షణము అనర్థం. దానికి ఒక రూపం ఉంది అంటే ఉంది, లేదు అంటే లేదు. మనకి వల్లే కాళ్ళు ముక్కు చేతులు ఉండవు కనుక ఆకారం లేదు, కానీ ఏదో ఒక ఆకారం ఉంది. కాబట్టి ఆకారం ఉండి లేనిది కనుక సగుణ నిర్గుణముల మధ్యే మార్గం అంటారు. ఇటు సగుణోపాసన అటు నిర్గుణోపాసన రెండూ శివలింగంలో ఉన్నాయి కనుక శివలింగ పూజ అన్నిటికంటే గొప్పది. ఈ లింగరూపం ధరించాక శివుడు ఒక నియమం పెట్టాడు. ఈ రోజు నుంచి మీరందరూ గుర్తుపెట్టుకోండి, నన్ను ఎలా పూజించినా సంతోషిస్తాను, కానీ నన్ను లింగరూపంలో ఎక్కువ పూజిస్తే ఎక్కువ ఫలితం వస్తుంది విగ్రహ రూపంలో కంటే అన్నాడు. అందుకే అప్పటి నుంచి విగ్రహ రూపంలో కాకుండా శివుణ్ణి తరచుగా లింగరూపంలో పూజించడం నియమం. ఒక్క కళ్యాణం మాత్రం విగ్రహాలకే చెయ్యాలి, కళ్యాణం మాత్రం శివుడి లింగానికి చెయ్యం. అందుకే వాళ్ళు ఉత్సవమూర్తులు ఉండవలసిందే. అభిషేకాదులకు మాత్రం ముందు లింగం, ఆ తర్వాతే అర్చ. ఇంకో రహస్యం చెప్పనా, ఇలా ఉత్సవమూర్తులు పక్కన లింగం పెట్టి రెండింటిని అభిషేకం చేస్తే ఇక వాడికి వచ్చే పుణ్యం ఈ సృష్టిలో ఎవ్వరూ వర్ణించలేరు, ఆదిశేషుడు కూడా వర్ణించలేనంత పుణ్యం. ఈ విధంగా చరిత్రలో లింగం అయ్యింది. ఈ లింగములో ఉన్న అగ్నికాంతిని ఈశ్వరుడు 12 స్థానములలో నిక్షిప్తం చేశాడు. పుట్టడానికి అరుణాచలంలో పుట్టింది అగ్నిస్తంభం, కానీ అక్కడ లేదు జ్యోతిర్లింగం, అది కేవలం ఆగ్నేయ స్తంభమే. కానీ అందులో ఉన్న అత్యద్భుత జ్యోతిస్సుని 12 స్థానములలో నిక్షిప్తం చేశాడు. ఆ 12 ఇవాళ మనం జ్యోతిర్లింగాలుగా పిలుస్తున్నాం. జ్యోతి అంటే ఏమిటి? చాలామందికి ఒక అనుమానం ఉన్నది. ఆ అనుమానం నాతో పాటు వచ్చిన పండితులు కూడా అడిగారు, జ్యోతిర్లింగం అంటారు రాతిలింగమే కనపడుతోందండి కాశీలో, ఉజ్జయినిలో జ్యోతిర్లింగం అంటారు పాషాణమే కనపడుతోందంటే, జ్యోతిర్లింగం అంటే ఎలక్ట్రికల్ లైట్ పెడతారని ఎక్కడ? జ్యోతి అంటే కాంతి, కాంతి అంటే కళ్ళు కనిపించడానికి పనికొచ్చినది. ఆ లింగ దర్శనం చేస్తే నీలో ఉన్న అజ్ఞానం అనే చీకటి పోయి నీకు పునర్జన్మ లేకుండా పోతుంది, అది దాని అంతరార్థం, అది జ్యోతిర్లింగం. అందువల్ల జ్యోతిర్లింగము అంటే జ్యోతిస్సుని అందించేటటువంటి ఒక లక్షణం కలిగిన వస్తువు. వెలుతురగానే కటిక చీకటి తొలగిపోతుంది. చీకటి అంటే మాయా ఆవరణం. అందులో ఏముందో మనకేం తెలుస్తుంది? ఇప్పుడు కటిక చీకట్లో ఏ వస్తువు ఏదో తెలియదు మనకి. మనం ఎవరమో మనకి తెలియకుండా చేసే ఒకనొక దారిద్ర్య స్థితి, దుర్భర స్థితి, భయానక స్థితి, అజ్ఞానమే చీకటి. వెలుతురు రాగానే అక్కడ అన్ని వస్తువులు సుస్పష్టంగా కనపడుతున్నాయిగా. అహో ఇక్కడ మంచం ఉందన్నమాట, ఇక్కడ కంచం ఉందన్నమాట, ఇదన్నమాట, ఈ అక్షరం అన్నమాట అని వెలుతురు మనకు ఎలా చూపిస్తోందో, నీ జీవితం ఇటువంటిది, నువ్వు ఇలా పుట్టావు, ఇలా పెరుగుతావు, ఇలా నశిస్తావు, చివరికి ఇక్కడికి వెడతావు అని మనకి జ్ఞానాన్ని అందించేటటువంటి లింగము కనుక దాన్ని ముట్టుకుంటే మనకు ఆ జ్ఞానం వస్తుంది కనుక దాన్ని జ్యోతిర్లింగం అన్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అసలు నీవెవరివి, ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు చివరికి ఏమి చేస్తే ఈశ్వరుడిలో ఐక్యమవుతావు అనే అత్యద్భుత జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి లింగం జ్యోతిర్లింగం అన్నమాట. భవబంధ విమోచక లింగం అంటాడు దాన్ని. లింగము మామూలుది కాదు, సంసార బంధములన్నిటినీ చూడడం ద్వారా లేక తాకడం ద్వారా మనం తొలగించుకుంటున్నాం. కాబట్టి లింగం అంటే అది కేవలం రాతితో ఉంటే జ్యోతిర్లింగం అవునా కాదా వెలుతురు అని కాదు, కనిపించదు ఆ వెలుతురు, నీ లోపలికి వెడుతుంది అది. ఇప్పటికి కూడా జ్యోతిర్లింగాలను భక్తితో తలుచుకున్నా, వాటిని ప్రేమతో నిజమైన విశ్వాసంతో తాకినా జ్యోతిర్లింగాలన్నీ ముట్టుకోవచ్చు. ఎంచేదంటే అది చెప్పాక దాని లక్షణమే వెలుతురు, వెలుతురుకి అందరూ అర్హులమే, కాబట్టి అందరం ముట్టుకోవచ్చు అయన. అలా ముట్టుకోవడం వల్ల లాభం ఏమిటంటే ఇది విశ్వాసంతో క్రమక్రమంగా అసలు మనం ఏం పని చేస్తున్నామో ఇది తప్పో ఒప్పో తెలుస్తుంది. చెయ్యకూడని పనులుంటే మానేస్తాం, శాస్త్ర విహిత కర్మలు చేస్తాం, అంటే శాస్త్రాలలో చెప్పిన వాటిని చేస్తాం, నిషిద్ధం విడిచిపెడతాం, తద్వారా ఈ జన్మతోటే పునర్జన్మ లేకుండా చేసుకోవచ్చు అన్నమాట. ఒకవేళ అంత శ్రద్ధ అంత భక్తి లేకుండా చూసినా కూడా ఫలితం ఉంటుంది.
నువ్వు ఇష్టం ఉండి తిన్నా ఇష్టం లేక తిన్నా అన్నం అన్నమే కదా, లోపలికి వెళ్ళాక దాని ఫలితం ఎంతో కొంత ఇస్తుంది. వంట ఎలా చేశారో అందులో వస్తువులు ఏముందో తెలియకపోయినా కడుపులోకి వెళ్ళాక ప్రభావం చూపించట్లా. అలాగే ఈ జ్యోతిర్లింగాలు కూడా మనం తెలిసి చూసినా తెలియక చూసినా మొక్కినా మొక్కకపోయినా వాటి ఫలితాలు ఇస్తాయి. కాకపోతే తెలుసుకుంటే ఇంకొంచెం ఎక్కువ జ్ఞానం కలుగుతుంది అన్నమాట. అంత అత్యద్భుతమైన ఈ జ్యోతిర్లింగాలు. అలా జ్యోతిర్లింగములు పన్నెండింటిని క్రమంగా నందీశ్వరుడి ద్వారా నారదుడు, నారదుని ద్వారా పురంజనుడు, పురంజనుడి ద్వారా లోకాలు తెలుసుకున్నాయి, వేదవ్యాస మహర్షి గ్రంథస్థం చేశాడు, మనకు అందించాడు. అందులో ఆ పన్నెండు ఏమిటో ముందు తెలుసుకుందాం. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాళం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారం అమరేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథం చ దాకిన్యాం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే వారాణస్యాంతు విశ్వేశం త్ర్యంబకం గౌతమీతటే హిమాలయేతు కేదారం ఘృష్ణేశం చ విశాలకే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః సప్తజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి. ఈ శ్లోకంలో ఉన్న జ్యోతిర్లింగాలు పన్నింటినీ కూడా, పన్నెండు జ్యోతిర్లింగాలని కూడా సాయం ప్రాతః ముందు ఎత్తుకుంటే సాయంకాలంతో ఎత్తుకున్నాడు. ఎందుకంటే అసలు అవసరమే సాయంకాలం వేళే జ్యోతిర్లింగం యొక్క అవసరం, జ్యోతి చీకట్లో అవసరం కనుక. అందుకని ముందు సాయం ఎత్తుకుని తర్వాత ప్రాతః. వారి పిచ్చాడు అసలు సాయంకాలం చదివితే నీ బతుకే చక్కగా హాయిగా ప్రాతకాలం అవుతుందిరా, తెలివి తెల్లారడం లాంటిది కాదు ఇది. బ్రతుకు ఒక అద్భుతమైన ఉదయం కిరణాల కాంతిలో ప్రకాశిస్తుందని చెప్పడానికి అంత చమత్కారంగా చెప్పారు. ఏ నరుడు భక్తి శ్రద్ధలతో సాయం వేళ ఉదయం వేళ చదువుతాడో అటువంటి వాడికి సప్త జన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి. ఏడు జన్మలలో చేసిన పాపం స్మరణము చేత నశ్యతి అన్నలా. నశ్యతి అంటే ఏదో నశిస్తుంది, వినశ్యతి అన్నాడు. తక్షణం నశిస్తుంది, ఇక మళ్ళీ రానివ్వదు, పూర్తిగా ధ్వంసం చేస్తుంది, విశేషంగా నాశనం చేస్తుంది అన్నమాట. అంత గొప్ప శక్తి ఈ స్మరణంలో ఉన్నది. స్మరిస్తేనే నశిస్తే వాటిని చూస్తే ఒక్క చూడండి, ఉత్తరోత్తరం బలీయం అయిపోతుంది క్రమంగా. మనకి చూస్తే ఇంకెంత శక్తి, వాటిని తాకి అభిషేకాదులు చేస్తే ఇంకెంత శక్తి, వాటి చరిత్ర వింటే ఇంకా పరమోత్కృష్ట గతి. వినడం అన్నిటికంటే పరమస్థానం. శ్రవణం వల్ల వచ్చే ఫలితం ఇంకా దేనివల్ల రాదు. అందుకే సుస్పష్టంగా వేదవ్యాసుల వారు కృతాదౌ బహవో ధర్మాః కలౌ ధర్మస్తు కేవలం పురాణ శ్రవణాదన్యో విద్యతే నాపరో నృణాం. కృతయుగంలో మానవుడు తరించడానికి చాలా ధర్మాలున్నాయి, కానీ కలవు ధర్మస్తు కేవలం కలియుగంలో ఒక్క ధర్మం మాత్రమే ఉన్నది. పురాణ శ్రవణాత్తు పురాణము వినడము కంటే నృణాం నరులకు అపరహ ధర్మహాన విద్యతే మరొక ధర్మం లేదు. అంటే కేవలం వినడం చాలు, పురాణమును భక్తితో శ్రద్ధతో గంటో అరగంటో రెండు గంటలో మూడు గంటలో విను. అందులో ఇలాంటి వాటిని గురించి చెబుతున్నప్పుడు శ్రద్ధతో చెవులు రిక్కించి మరీ విను, నీకు సమస్త పాపాలు పోతాయి. అంచేత వినడమే ఈ కలియుగం వాళ్ళకి భాగ్యం. అందరూ చదవలేరు సుస్పష్టంగా, ఎంత గింజుకున్నా చదివి అర్థం చేసుకునేవాళ్ళు తక్కువ. ఒకవేళ చదువుదామనుకున్న పుస్తకం పట్టుకునేసరికి ఎప్పుడు లేని నిద్ర అప్పుడే వస్తుంది, అప్పటిదాకా లేని ఫోన్లు కూడా అప్పుడే వస్తాయి. కాబట్టి గురువుగారు పోయి అచ్చ తెలుగులో రాశారా చదువుదామనుకున్నవాడు కూడా చదవలేకపోతున్నట్ట.
పోనీ చూద్దామంటే చూడడానికి బయలుదేరి వెడదామంటే బోల్డ్ ఆటంకాలు, వినడానికి మాత్రం అన్నీ విడిచిపెట్టి. ఇలాంటప్పుడు అయితే మీరు అన్నీ విడిచిపెట్టి శ్రద్ధగా కూర్చుంటారు కాబట్టి వినగలుగుతారు, వినే అవకాశం ఇప్పుడు ఎక్కువ ఉంటుంది ఒత్తప్పటికంటే. అలా వింటే చాలు, ఇక వాడికి పునర్జన్మ ఉండదు, అంత అద్భుతమైన భాగ్యం ఇస్తుంది. అందులో మొట్టమొదటిది సౌరాష్ట్రంలో సోమనాథ లింగం. ఇప్పుడు సౌరాష్ట్రం అంటే గుజరాత్, ప్రభాస క్షేత్రం అంటారు దాన్ని. సముద్ర తీరంలో, పశ్చిమ సముద్ర తీరంలో, అరేబియా సముద్ర తీరంలో ప్రభాసము అని ఒక రేవు ఉన్నది. ఆ క్షేత్రానికి ప్రభాస క్షేత్రం అని పేరు. అక్కడే యాదవులు కొట్టుకు చచ్చిపోయారు. అక్కడే శ్రీకృష్ణ పరమాత్ముడి గురువుగారు సాందీపని యొక్క కుమారుడు మరణిస్తే మునిగిపోతే కృష్ణుడు అక్కడికి తిరిగి వెళ్ళి బతికించాడు. కురుక్షేత్రం తర్వాత అక్కడే బంగారం దానం చెయ్యాలని కృష్ణుడు చెప్పిన స్థలం. ఇంతెందుకు ఇంకో రహస్యం చెబుతాను. కృష్ణుడు జీవితంలో మళ్ళీ మొహం చూడలేదు యశోదాదేవిది. 8 వయస్సు నిండగానే మధురకు వెళ్ళాడు, ఇక మళ్ళీ వాళ్ళ అమ్మను చూడలేదు. మళ్ళీ 128 వచ్చాక ఆయనకి, 127 వచ్చాక ప్రభాస క్షేత్రంలో నందుణ్ణి యశోదని చూశాడు. తన ఇంటికి పిలవాలి, అక్కడ చూశాడు. అంత గొప్ప స్థలం. ఇంక సృష్టిలో ప్రభాస క్షేత్రం గురించి చెబితే ఈ జ్యోతిర్లింగాలు కూడా మరుగున పడిపోయేంత చరిత్ర దానికి ఉందన్నమాట. అంత గొప్ప స్థలం. అటువంటి ప్రభాస క్షేత్రం దగ్గర ఈ సోమనాథలింగం ఉంది. అసలు ఒకప్పటి మాట, ఇప్పుడు మనం సోమనాథలింగంతో మొదలు పెట్టుకుంటున్నాం ద్వాదశ జ్యోతిర్లింగాలు. నేను చెప్పాను కదా ఇది మహాయోగం, మళ్ళీ ఇంకోసారి గట్టిగా చెబుతున్నారు. జ్యోతిర్లింగములు వరుసగా ఒక క్రమ పద్ధతిలో వాటి చరిత్ర, వాటి ఆవిర్భావం, వాటి పుట్టుక, వాటి మహిమ ఇదే మొదటిసారిగా మనం ఈ క్షేత్రంలో చెప్పుకోవటం. ఇది తప్పక శ్రద్ధగా వినండి, విడిచిపెట్టకండి. ఇళ్ళున్న దరిద్ర పనులు బయట ఉంటూనే ఉంటాయి, ఎప్పుడు 365 రోజులు ఉంటూనే ఉంటాయి మానవుడే పుట్టాక. అన్నీ విడిచిపెట్టి వినడమే మనకు యోగం. ఇంకా దాని గురించి ఎక్కువ వర్ణించుకోవడం అనవసరం, అన్నీ విన్నాక మీకే దాని ఫలితం తెలుస్తుంది. బ్రహ్మ మానస పుత్రుడు దక్షుడు, ప్రజాపతి. దక్షుడికి వీరిణి అనే ఒక భార్య వల్ల 60 సంతానం కలిగారు వరసగా. అందులో మొట్టమొదటి 10 కూతుళ్ళు. ఆ 10 ధర్మదేవతకిచ్చి పెళ్లి చేశాడు. ధర్మదేవత భార్యలు, అదిగో ఆ ధర్మదేవతకి ఆ 10 భార్యలు అయ్యారు. అందులో ఒక ఆవిడ కొడుకు నరుడు, ఇంకొక ఆవిడ కొడుకు నారాయణుడు. ఆ నరనారాయణులు బదరీలో తపస్సు చేశారు. ఈ 10 తర్వాత ఇంకో 60 కూతుళ్ళని చెప్పాను కదా మీకు. 60 సంతానంలో 10 ధర్మదేవతను చేసుకుంటే 13 కశ్యప ప్రజాపతి, ఆ కశ్యప ప్రజాపతి పెళ్లి చేసుకున్నాడు 13. అదితి, దితి, వినత, కద్రువ మొదలైన 13 అక్కడికి 20 అయ్యారు. ఆ తర్వాత 27 అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పొబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధరిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి అని పిలువబడి 27 కూతుళ్ళు వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి, నాన్న అందరికీ సంబంధం నువ్వు చూస్తున్నావు, మేము మా సంబంధం మేమే చూసుకున్నాం, ఇంటర్నెట్ పెళ్ళి అన్నారు. ఆయన తెల్లబోయి, ఇదేమిటి అందరికీ మంచి సంబంధం నేను చూస్తున్నాను, మీరెందుకు చూశారంటే మేము ఆకాశం కేసు చూసాం, ఆకాశంలో ఒక అందగాడు కనబడ్డాడు అనగానే కూతుళ్ళు అంటే ప్రేమ ఆయనకి. మీ ఇష్టం ఎవరిని ప్రేమించారంటే, ఇంకేముంది నాన్న, చంద్రుణ్ణి. అబ్బా ఏం అందంగా ఉంటాడు, చల్లగా ఉంటాడు, కోపం ఉండదు. దక్షుడికి తిక్క, కోపం. వీళ్ళ రహస్యం చెప్పమంటారా మీకు? ఈ దక్షుడు ఊ అంటే ఆ అంటే భగ్గుమని కోపం వచ్చేసేదిట. దిక్మాలముగుడు కొంతమందికి ఎప్పుడు కోపమే, తీర్థయాత్రలకు వచ్చి కూడా పెళ్ళాల మీద గై గైలాడిపోతారు. అదేమిటో తెలియదు, నా కంట్లో పడతాయి, నాకే పడతాయి. దక్షుడు అంత తిక్క, భార్య లేదు, కూతురు లేదు, కూతురు మీద కోపం, లేకపోతే అల్లుడి మీద కోపంతో కూతుర్ని సతీదేవిని తోలనాడాడు కదండి ఆయన, అంత కోపిష్టి. అందుకని ఈ పురాణాలు ఏం చెబుతున్నాయంటే, ఎంత తిక్కున్నా సరే అయ్యా భార్యని మాత్రం గై గైలు ఆడకూడదు. ఏదో తిడితే రహస్యంగా ఇంట్లో తిట్టాలట, అది కూడా పరిమితంగా రోజుకు 10 కంటే ఎక్కువ తిట్టకూడదు. ఆ తిడితే కొంచెం ప్రమాదం వస్తూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా భార్యను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, భార్య కూడా అలాగే చూడాలి. మళ్ళీ అలా అన్నాం కదా అని గురువుగారు లోకి ఇచ్చారు కదా అని ఆయన బాధేయకూడదు. భార్యాభర్తలు పరస్పరం ఐకమత్యంతో ఉండాలి. దక్షుడి కోపం తట్టుకోలేక ఈ కూతుళ్ళు మా నాన్న ధుమధుమలాడతాడు, చంద్రుడు చాలా చల్లగా ఉంటాడు, కోపం లేదనుకున్నారు. దూరం నుంచి చూస్తే అందరూ అలాగే కనపడతారులేండి, దగ్గరకు వస్తే కానీ అసలు హాస్యం తెలియదుగా. మనం కూడా చూడు ఆ దంపతులు ఎంత చక్కగా కలిసిమెలిసి తిరుగుతున్నారో అనుకుంటాం కదా, లోకంలో సహజంగా అందరినీ కూడా చక్క. అరుణ్ గారు, లింగయ్య గారు ఎంత ఐకమత్యంతో ఉన్నారో, బాలకృష్ణ గారు, బేబీ సరోజ్ గారు జీవితంలో ఒకరినొకరు అసలు పల్లెత్తి మాట అని అనుకున్నారా అని దూరం నుంచి ఉన్నప్పుడు, వాళ్ళు మంచివాళ్ళేనండి నేను కాదని అనడం లేదు, అసలు దూరంగా ఉన్నప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది, ఇంట్లో ఏం పడుతున్నారో కింద మీద వాళ్ళకి తప్పి గొడుగు తెలియదు, రహస్యం ఇది. కానీ చంద్రుడి చల్లదనము, ఆహ్లాదకరము, కోమలత్వం, సౌందర్యం చూచినటువంటి ఈ దక్ష ప్రజాపతి కూతుళ్ళు, ఈ అశ్విని మొదలైనటువంటి 27 ఆయన శాంతమూర్తి అనుకుని, నాన్న మేము ఆయన శాంతమూర్తి అందగాడు పెళ్లి చేసుకుంటాం అన్నారు. ఎందుకో దక్షుడికి కొంచెం అనుమానం, అమ్మాయిలు తొందరపడి ప్రేమలో పడకండి, కొంచెం వెనక ముందు చూడాలి అనుభవం నాది, 27 ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆయన ఒకరి మీద పక్షపాతం చూపించి తక్కిన వాళ్ళని సరిగ్గా చూడకపోతే మీలో మీరు సవతి పోరుతో కొట్టుకుంటారేమో ఎందుకు వచ్చింది ఆలోచించండి అంటే, బాగా ఆలోచించేసాము నాన్న, ఇంక కొత్తగా ఆలోచించేది లేదు, చేసేయమన్నారు. తర్వాత మీ ఇష్టం, ముందే చెబుతున్నాను నా జోలికి రాకూడదు, పెళ్ళయ్యాక మీ పాటలు మీరే పడండి అంటే అలాగే నాన్న అన్నారు. చంద్రుణ్ణి పిలిచాడు ఆయన, చంద్ర నాకైతే ఇష్టం లేదు కానీ నా కుమార్తెను ప్రేమించామంటున్నారు, కూతుళ్ళ మాట కాదని లేని బలహీనత నాది, ఈ 27 నీకు ఇచ్చి పెళ్లి చేస్తున్నాను, ఒక కఠోర నియమం ఉన్నది అది విని అప్పుడు పెళ్లి చేసుకో. ఏమిటి మామయ్యా? విమలేచ కులేత్వం హి సముత్పన్న కళానిధే ఆశ్రితేషు చ సర్వేషు న్యోనాధిక్యం కథం తవ. అందరూ ఒకే రకం నాకు ఈ కూతుళ్ళు, అందరినీ సమానంగా ప్రేమిస్తాను, అందరూ అందగత్తెలే. ఈ 27 పక్షపాతం లేకుండా ఒకే రకంగా చూడు, ఒకరి మీద ఎక్కువ ప్రేమ, ఒకరి మీద తక్కువ ప్రేమ ఉండకూడదు. న్యోనాధిక్యం అన్నాడు ఆయన, ఒకరి మీద అధిక ప్రేమ, ఒకరి మీద న్యోన ప్రేమ, తక్కువ ప్రేమ చూపించకూడదు. నాకు అలా మాటిస్తే ఈ 27 ఇచ్చి నీకు పెళ్లి చేస్తాను. ఏమంటామంటే, మావయ్య గారు మీరు అంటే నేను కాదండవా, అందులో దక్షుడి మాటకు ఎదురు చెప్పడం ఆ రోజుల్లో అడిలిపోయేవారు. దక్షుడు ఎటువంటి వాడు అనుకుంటారండి, వాడు భయంకరుడు, ఆగ్రహానుగ్రహ సమర్థుడు, త్రిమూర్తులతో కూడా యుద్ధం చేసేస్తాడు కోపం వస్తే. అంచేత మామగారు 27 సమానంగా చూస్తాను, నా దగ్గర ఏమి పక్షపాతం లేకుండా చూసుకుంటాను అన్నాడు. మళ్ళీ హెచ్చరిస్తున్నానంటే, అలాగే మామయ్య గారు అన్నాడు. సరే వెంటనే ఒక శుభముహూర్తం చూసి పెళ్లి చేసేసాడు. 27 కూడా ఆయనకిచ్చి కన్యాదానం చేసేసాడు. 27 వెంట పెట్టుకుని చంద్రుడు తన లోకానికి తీసుకెళ్ళి అక్కడ హాయిగా కాపురం పెట్టాడు. ఆ పెళ్ళైన వేళా విశేషమో లేక అందచందాల్లో తేడాయో, ఈ 27 రోహిణీ నక్షత్రం మీద మాత్రమే ఆయనకి ప్రేమ ఉండేది, తక్కిన వాళ్ళని సరిగ్గా చూసేవాడు కాదు. మొదట్లో మామగారంటే ఉన్న భయం కొద్దీ అప్పుడప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించేవాడు, కానీ క్రమక్రమంగా బరి తెగించాడు. మొదట్లో తెగించాడు, తర్వాత బరి తెగించాడు, ఇక అసలు వాళ్ళ మొహం చూడడం మానేశాడు. కేవలం ఎక్కడికి వెళ్ళినా కొండల్లో గుట్టల్లో ఆటలకి పాటలకి ఎక్కడికి వెళ్ళినా రోహిణితోటే తిరిగేవాడు, ఆహారం రోహిణితోటే, విహారం రోహిణితోటే, చెప్పేశాడు కదా. రోహిణి నామయాస్మృత యథైకసా ప్రియా దాసీస్తథాన్యా న కథాచన అన్నాడు. తక్కిన భార్యల్ని కనీసం ఒక సామాన్య స్త్రీలను చూచినట్టు కూడా చూడ, దాసీలను చూచినట్టు కూడా చూడటం మానేశాడనమాట. కేవలం రోహిణి మీదే ప్రేమ. పాపం వాళ్ళు కొద్ది రోజులు సర్దుకున్నారు, కానీ ఎంతకాలం సర్దుకుంటారండి, భర్త వచ్చి బొత్తిగా 7 2 3 చూడకపోతే ఇంకా తట్టుకోలేక ఏడుస్తూ ఒక రోజున దక్ష ప్రజాపతి దగ్గరికి వచ్చి, నాన్న నువ్వు చెప్పినట్టే అయ్యింది, చాలా పొరపాటు జరిగిపోయింది అని ఏడ్చారు. నేను ముందే చెప్పాను కదా, అందుకే 27 ఒక్కడిని కట్టుకుంటే ఇలాగే వస్తుంది, సవతి పూరు వస్తుందంటే విరిపించుకున్నారు కదా, ఏం జరిగిందంటే ఏం చెప్పంటావు, అసలు మాకు భర్త అనేవాడు ఒకడున్నాడనే విషయమే మర్చిపోయాం, మా మొహం చూడటం లేదు, ఒక్క రోహిణితోటే తిరుగుతున్నాడు, కావాలంటే చూడు ఆవిడ వెంట పెట్టుకుని ఎక్కడో పార్కులకి పోయాడు, యాత్రకెళ్ళినా గురువుగారితో పాటు ఆవిడే, యజ్ఞం చేస్తే పక్కన ఆవిడే, భోజనానికి ఆవిడే, ఇక మమ్మల్ని పట్టించుకోడు, మా బ్రతుకులా అన్యాయం అయిపోయిందని ఏడిస్తే సరే జాలిపడిపోయాడు ఆయన. వెంటనే పిలిచాడు, చంద్ర అత్రి మహర్షి కొడుకువి, అనసూయాపుత్రుడివి, బ్రహ్మదేవుడి అంశతో పుట్టినవాడివి, నీకు ఈ పక్షపాతమేమిటి? కృతం చేతత్కృతం తచ్చన్న కర్తవ్యం త్వయా పునః వర్తనం విషమత్వేన నరక ప్రదమీరితం. ఇది మహాదోషం. అయ్యిందేదో అయ్యింది, ఒకరిని హెచ్చుగా ఒకరిని తక్కువగా చూడకూడదు. కానీ మళ్ళీ మళ్ళీ అలాంటి తప్పు చెయ్యను అంటే ఈసారికి క్షమిస్తాను. ఏమంటావంటే మామగారు చూడగానే వణికిపోయాడు. లేదండి మావయ్య గారు, మీ పాదాల మీద ఒట్టు నేను ఇక మాట్లాడను, ఈరోజు నుంచి అందరినీ సమానంగా చూస్తాను అన్నట్ట. సరే చూస్తానుగా అని చేతిలో పెట్టి, అమ్మాయిలు వెళ్ళండి, వీడు మాట ఇస్తున్నాడు మీ ఎదురుగుండా, తేడా దొరికితే నా దగ్గరికి రండి అన్నాడు. వెళ్ళిపోయాడు. ఏం చేస్తాం ఇక్కడ కూడా మళ్ళీ చెప్తున్నాడు, శివమాయా ప్రభావేణ యయా సమ్మోహితం జగత్. శివుడి మాయతో ఈ ప్రపంచమంతా మోహింపబడుతోంది. ఆ మాయకి అతీతులు అక్కరలేరు. ఆ మాయ వల్లే అన్నం తింటున్నాం, తిరుగుతున్నాం, నిద్రపోతున్నాం, లేస్తున్నాం, పురాణం జరుగుతూ ఉంటే మానేసి బయటికి వెళ్ళి టీ కాఫీలు తాగుతున్నాం, అగ్నిహోత్రం వెలిగిస్తున్నాం. ఇవన్నీ శివమాయ, భయంకర మాయ. జ్ఞానులను కూడా పట్టుకుంటుందన్నాడు. జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ హిసా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి అంటాడు దుర్గా సప్తశతిలో, మార్కండేయ పురాణంలో. జ్ఞానినామపి చేతాంసి, ఎంత జ్ఞానంతో ఉన్నవాడి మనస్సునైనట, జ్ఞానం లేనివాడిని ఎలాగో వాడిని మోహింపజేసేదేంటి, వాడు ఎలాగో మోహంలో ఉన్నాడు. మేము బాగా చదువుకున్నాం, పురాణాలు చదివాం, లేకపోతే చెబుతున్నాం, విన్నాం, తిరిగాం, యాత్రలకు వెళ్ళాం, రోజు నిత్యం భక్తి మార్గంలో ఉన్నాం అనుకుని నిరంతరం భ్రమించేటటువంటి మహానుభావులైన జ్ఞానుల యొక్క హృదయములలోకి కూడా ప్రవేశించి ఆ మాయ భగవతి బలంగా వాడిని ఆకర్షించి మాయలో పెడుతుంది, సంసారంలో ప్రవేశింపజేస్తుంది. జ్ఞానుల మనస్సులే మాయలలో ఇరుక్కుపోతే ఇంక తక్కిన వాళ్ళ సంగతి చెప్పేదేముందన్నాడు. అజ్ఞానుల సంగతి చెప్పేదేమున్నది? పరమజ్ఞాని అనుకుని ఓషధీకారకుడైన బ్రహ్మదేవుడి అంశతో పుట్టిన చంద్రుడే మాయలో పడిపోయి మామగారికి మాటిచ్చి మాట తప్పి మళ్ళీ యథాప్రకారంగా రోహిణీదేవిని ప్రేమగా చూసి తక్కిన వాళ్ళని చూడడం మానేశాడు. ఏం జరిగితే జరుగుతుంది అనుకున్నాడు. అశుభం జరిగే ముందు శుభం గురించి ఆలోచించడు మూర్ఖుడు. పోయే కాలం వచ్చినప్పుడు కొన్ని పనులు ఎవరు చెప్పినా చెయ్యట, ఇంక వెండు వాడు రెచ్చిపోతాడు. అది పోయే కాలము అన్నాడు, అశుభకాలం అన్నాడు. ఆ కాలం రాకుండా రక్షిస్తాడు కనుక మహాకాళేశ్వరుడు అన్నారు, గుర్తుపెట్టుకోండి. అశుభకాలం మహాకాలం అంటే ఒక అర్థం ఏంటంటే మహా అకాలం. ఆ అకాలంకి కూడా అధిపతి ఆయన ఈశ్వరుడు. కాబట్టి ఆ భయంకరమైన మృత్యువు రాకుండా, లేక చెడ్డకాలం రాకుండా, మనకు అపశకునం రాకుండా, మన జీవితంలో మన జాతకాల వల్ల నష్టం రాకుండా నిరంతరం మన వెన్నంటి కాపాడుతాడు కనుక ఆయన్ని మహాకాళేశ్వరుడు అన్నారు. ఆయన్ని భక్తితో చూచిన, ఆయన నామస్మరణ చేసిన, ఆయన అభిషేకం చూసిన, ఆయన్ని తాకిన, ఆయన్ని తలుచుకున్న, ఆయన ఉన్న స్థలంలో నివసించిన మనకి ఈ అశుభములు రావు 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 అని చెప్పారు ఇందులో. అందుకని ఆయన మహాకాళేశ్వరుడని పిలువబడ్డాడు. అటువంటి మహాకాళేశ్వరుణ్ణి పట్టుకోవాలి తప్ప, లేకపోతే తెలియక అజ్ఞానంలో పడి అశుభాలు రాబోతూ ఉంటే వాటి గురించి పట్టుకోకుండా ఇలాగే రెచ్చిపోతారు చంద్రుడిలాగా. చంద్రుడు యథాప్రకారంగా మళ్ళీ రోహిణి వ్యామోహంలో పడ్డాడు, తక్కిన భార్యల్ని నిర్లక్ష్యం చేశాడు. దాంతో వాళ్ళు ఏడుస్తూ తండ్రి దగ్గరికి వెళ్ళారు, నాన్న ఇక మేము బ్రతకలేం పోతాం, చచ్చిపోదామంటే మేము దేవతలం కాబట్టి మరణం లేదు, మరణం రాదు, వాడు కరుణించడు, ఇప్పుడు మేమేం చెయ్యాలి అని పదే పదే దుఃఖ సమన్వితులై అడిగితే అప్పుడు ఆయన మళ్ళీ దక్షుడు, శ్రూయతాం చంద్ర యత్సూర్వం ప్రార్థితో బహుధామయ, శ్రూయతాం చంద్ర యత్పూర్వం ప్రార్థితో బహుధామయ, నమానితం త్వయా యస్మాత్ తస్మాత్వం చ క్షయీభవాహ. ఓయ్ చంద్ర, ఇంత పొర నీకు చిలక్కి చెప్పినట్టు చెప్పాను, ఎన్నిసార్లు చెప్పానురా నీకు పొర లేదా, అందరినీ జాగ్రత్తగా చూసుకోమని పెళ్ళినాడు నిన్ను అడిగాను, మాట ఇచ్చావు, మళ్ళీ తప్పు చేసావు, క్షమించాను, ఇలా పదే పదే చేసే తప్పులే చెయ్యడం నీకు అలవాటయిపోయింది గనక నువ్వు నా మాట వినడం లేదు గనక ఇక నేను నిన్ను క్షమించనుగాక, క్షమించను, నువ్వు ఈ రోజు నుంచి క్షయరోగ్రస్తుడు అయిపో, టీబీ పేషెంట్ అయిపో అని తిట్టేశాడు. భగవంతుడు దక్షుడు ఆగ్రహించాల టీవీ పేషెంట్ అయిపోమన్నాడు. కొందరిని టీవీ పేషెంట్ అయిపోమని చెప్పించినట్టున్నాడు. అందుకే పొద్దున సాయంకాలం దగ్గర టీవీ సీరియల్స్ చూస్తున్నారు. ఇది శాపమే, ఇది శివమాయే. మొత్తం మీద ఏమైతేనే ఈ రోగం వెంటనే రావడంతో కక్కు కక్కు అని దక్కుంటూ సన్నబడిపోయాడు. క్రమంగా నల్లగా అయిపోయాడు. మంచి అందంగా ధగధగలాడిపోతూ నాలాగా ఉండే చంద్రుడు కాస్త ఆ రోజు నుంచి నల్లగా అయిపోయాడు. బక్క చిక్కిపోయాడు. కదల్లేడు, మెదల్లేడు. ట్యాబ్లెట్లు ఇన్ని వేసుకుంటే కానీ తిన్నదరగదు. మొత్తం ఆరోగ్యం అంతా పాడైపోయింది. ఇంక ఏడుస్తూ చంద్రుడు ఆకాశంలో ఉండలేక అటు తిరిగాడు ఇటు తిరిగాడు. రోగం వస్తే రోగగ్రస్తుడు అశాంతి కదండి. రోగం అన్నిటికంటే భయంకరమైంది. రోగం వస్తే అన్నం తినలేడు, రోగం వస్తే నిద్రపోలేడు, రోగం వస్తే పురాణం వెళ్ళలేడు. చూస్తున్నాంగా మనం, ఆరోగ్యం అన్నిటికంటే చాలా అవసరం. అన్నిటికంటే గొప్ప సంపద ఆరోగ్యం. ప్రస్తుతం చంద్రుడు అనారోగ్యగ్రస్తుడైపోయాడు. ఇప్పుడు ఇక్కడ పెద్ద గొడవ, అదే అసలు గొడవ. ఎంకి పెళ్లి సుబ్బి చావుకు రావడం అంటే ఈ కూడా. చంద్రుడికి రోగం వస్తే ఒక్క చంద్రుడు నష్టపోవడం కాదట, చంద్రుడితో పాటు దేవతలకు రోగం వచ్చింది. ఎందుకని? చంద్రుడి కిరణముల వల్ల ఓషధులు పుడతాయి. ఈ ఓషధులనే యజ్ఞానికి వాడాలి. సమిధలు కావాలి అంటే చెట్టు పుట్టాలి కదా. ఆ చెట్టుల్లో కొన్ని చెట్ల యొక్క మోదుగు పుల్లలు ఇలాంటి వాటిని ప్రత్యేక యజ్ఞాల్లో వాడాలి. చంద్రుడి కిరణములు లేకపోతే మోదుగు చెట్టు రాదు. చంద్రుడి కిరణములు లేకపోతే సృక్కు స్రవలు తయారు చేసే దారుకము అనే ఒక వనం పుట్టదు. చంద్రుడి కిరణములు లేకపోతే సోమలత అని హిమాలయాలలో ఒక లత ఉంటుంది, ఆ లత పుట్టదు. సోమలత పుట్టకపోతే ఆ లతను అరగదీసి రసం తీసేవారు. ఆ రసాన్ని యజ్ఞమయ్యాక యజ్ఞం చేసిన కర్త తాగాలి. అది సోమపానం అంటారు. అది తాగినవాడు సోమయాజి. ఇప్పుడు అసలు ఈ చంద్రుడు క్షయంతో ఉండడం వల్ల ఆ లత పుట్టలేదు. లత పుట్టకపోవడం వల్ల సోమరసం లేదు. రసం లేకపోతే యజ్ఞం నీరసం అయిపోయింది. ఇప్పుడు యజ్ఞాలు లేవు. యజ్ఞాలు లేకపోతే దేవతలు క్షీణించిపోతారు. గుర్తుపెట్టుకోండి, దేవతలు బలంగా ఉండాలంటే యజ్ఞమే దేవతలకు ఆహారం. యజ్ఞం లేకపోతే, దేవతలకు ఆహారం లేకపోతే వాళ్ళు బక్క చిక్కిపోయారు. వేళకి కనుక భోజనం దొరకకపోతే ఆ మనిషి ఏమైపోతాడు? ఎంత పురాణం చెప్పినా దిక్కుమాలాడు. ఒంటిగంట అయిపోయింది, వదలరేమిరా, అన్నం తినాలరా అనిపిస్తోందా లేదా? మనలాగే దేవతలకు కూడా వాళ్ళు, కాకపోతే మన అన్నం వేరు, వారి అన్నం వేరు. వారు యజ్ఞంలో వేసే ద్రవ్యాన్ని వేదమంత్రాల వల్ల స్వీకరిస్తారు. దాంతో వారికి ఆరోగ్యం బాగుంటుంది. ఇప్పుడు యజ్ఞాలు లేవు, దేవతలు చిక్కిపోయారు. ముఖము చేయ వజ్రి మది సంతసించును వజ్రి సంతసింప వానగురియు వానగురియ కసవు వసుమతి పెరుగును కసవు మేసి ధేను గణము బ్రతుకు ధేనువులు బ్రతికి నేనియు మానదు ఘనమైన పాడి మందలగలుగు నూనముగ పాడిగలిగిన మానవులును సురలు తనిసి మనుదురు పుత్ర. ఇప్పుడు ఎంత వ్యవస్థ పాడైపోయిందో తెలుసా? ఒక్క దెబ్బకి పెద్దలు కోపగించి శాపం పెడితే సామాన్యుల కోపం కంటే పెద్దల కోపం లోక ప్రళయం అవుతుంది. చంద్రుడికి పెట్టిన శాపంతో లతలు ఆగిపోయి యజ్ఞములు ఆగిపోవటం వల్ల, యజ్ఞములు చేస్తే ఇంద్రుడికి ఆకలి తీరి ఇంద్రుడు సంతోషించి వర్షం కురిపిస్తాడు. వర్షం కురిస్తే నదులన్నీ సమృద్ధిగా ఉంటాయి. సమృద్ధిగా నదులుంటే అప్పుడు పాడి పంట ఉంటాయి. ఎలాగా? నదీ జలాలతో వ్యవసాయం చేస్తాం కనుక ఆ వ్యవసాయం వల్ల వచ్చే పంటని మనం తింటాం. ఆ గడ్డి ఆవులకి పెడతాం, ఆవులు శుభ్రంగా మళ్ళీ పాలిస్తాయి, గడ్డి కూడా బాగా పెరుగుతుంది. ఇప్పుడు ఒక్క క్షణకాలంలో యజ్ఞాలు ఆగిపోవటం వల్ల ఇంద్రుడు చిక్కిపోయి వర్షం కురిపించడం మానేశాడు. వర్షం లేకపోవటం వల్ల చెరువులు ఎండిపోయాయి, బావులు ఎండిపోయాయి, నదులు ఎండిపోయాయి, భూగర్భ జలాలు అడుగంటిపోయాయి, ఎక్కడా నీరు లేదు. నీరు లేకపోవటం వల్ల ప్రజలు దాహానికి అల్లాడిపోయారు. పంటలు ఎలాగో పండలేదు. దాంతో ప్రజలకి కరువు వచ్చి కాటకం వచ్చి అల్లాడిపోయి పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయారు. పశువులు కూడా రాలిపోయాయి. చెప్పాక గడ్డి లేకుండా అయిపోయింది, ఫుడ్ లేకుండా అయిపోయింది. ఈ విధంగా లోకం అంతా అల్లకల్లోలం అయిపోయింది. పాడి గాక బాగా ఉంటే ఆ పాడిని మనం ఉపయోగిస్తాం. ఆ పాడిలో కొంత భాగాన్ని నేతి రూపంలో మళ్ళీ దేవతలకి మంత్రపూర్వకంగా ఇస్తే వాళ్ళు సంతోషించవలసిన ప్రక్రియ ఆగిపోయింది. ఈ విధంగా లోకం అకాల క్షయానికి గురైపోగానే వీడి క్షయ అకాల క్షయ అయ్యిందన్నమాట లోకానికి.
అందరూ పరుగు పరుగుని వెళ్ళారు బ్రహ్మదేవుడి దగ్గరికి. బ్రహ్మదేవ, శుభభాగ్య విధాత, నతజన సంత్రాత, వివిధ ప్రాణి లలాట లేఖన మహావిద్యాను సంధాత, నీకు నమస్కారం. ఈ చంద్రుడికి శాపం ఇవ్వడం వల్ల మొత్తం లోకాలు అలకల్లోలం అయిపోతున్నాయి, రక్షించమని. కానీ వెంటనే ఈయన చంద్రుడి దగ్గరికి వచ్చాడు. ఏమని? దుఃఖం విడిచిపెట్టండి, నేను రక్షిస్తాను. చంద్ర ఇలా రా అన్నట్ట. తడువుకుంటూ పాపం క్షయరోగంతో నేను దగ్గుకుంటూ పాపం కర్రోటి పోటేసుకుంటూ హాయిగా సుఖంగా తిరిగి వాడి దర్జాగా కర్ర పుచ్చుకుని నడవలేక నడవలేక బక్క చిక్కిపోయి బాగా చుట్టలు సిగరెట్లు కాల్చేసి ఆయాసపడిపోయి చివరి రోజుల్లో మంచం మీద కదల లేకుండా ఉండే ఒక ముసలి ఒగ్గుంటాడే అలా అయిపోయాడు. అంటే ధూమపానం ఎంత ప్రమాదమో పురాణం అంత బాగా చెప్పింది. కాబట్టి ఇందులో మనకి ఏం చొరక వేశాడనమాట, నిత్యాగ్రహోత్తులుంటే నాయనలారా కాల్చినప్పుడు బాగుంటుందిరా, మొదట నువ్వు కాలుస్తావుదని ఆ తర్వాత అది నిన్ను కాలుస్తుందిరా, నువ్వు కాలిపోతావురా, ఇక తర్వాత పడుకోబెట్టాక కాలడానికి నీ దగ్గరే ఉండదు, ఆల్రెడీ కాలిపోయావురా అని చెప్పారు. పురాణాలు చాలా గొప్ప చురకలు వేస్తాయండి మనకి చెప్పకుండా. అమ్మో అన్ని విషయాలు వాటికి వీటికిని కాదు, అద్భుతం. అందుకే వాటిని వింటే అది విజ్ఞాన శాస్త్రం, జ్ఞాన బోధకాలు అవి. సరే మొత్తం మీద అలా వణుక్కుంటూ వచ్చాడు. అప్పుడు దేవతలంతా నమస్కరించన్నారు. ఏంటి నమస్కరిద్దామంటే అసలు కదలలేకపోతున్నాడు, పడుకోబెట్టారట పాప పట్టుకొచ్చి. వాళ్ళే పేషెంట్ని స్ట్రెచ్చర్ మీద తీసుకొచ్చినట్టుగా వాడిని పడుకోబెట్టి బ్రహ్మ కాళ్ళ మీద పెట్టారు. అప్పుడు బ్రహ్మ అన్నాడండి, ఇక్కడ 23వ శ్లోకంలో, బ్రహ్మాపి తద్వచశ్రుత్వ విస్మయం పరమం యయౌ శివమాయాం సుప్రశస్య శ్రావయంస్తానువాచ. ఇదంతా విన్నాడు కదా ఈ కథ, శాపం పెట్టిన కథ. ఈయన కళ్ళెదురుగుండా పడుకోవడానికి కూడా యాతన పడుతున్నాడు. అది చూచిట బ్రహ్మ చకితుడై శివమాయాం సుప్రశస్య, ఆహా శివ నీ మాయ ఎంత గొప్పది, నీ మాయ వల్ల నా అంశతో పుట్టిన ఈ చంద్రుడు కూడా అజ్ఞానంలో పడి భార్యలని పక్షపాతంతో చూచి శాపానికి గురయ్యాడు. నీ మాయ వల్ల మోహితుడై నా కొడుకు దక్షుడు వీణ్ణి శపించాడు. నీ మాయ వల్ల దేవతలకి తిండి యజ్ఞం లేక నాశనమైపోతున్నారు, దానివల్ల లోకాలు నాశనమవుతున్నాయి. ఇదంతా నీ మాయ కదా, నీ మాయ అందరినీ ఊహింపజేస్తుంది, ఈ మాయలో పడకుండా కాపాడు అని శివమాయాం సుప్రశస్య అన్నాడు. ప్రశంసించి అప్పుడు వాళ్ళకి ఇలా అన్నాడు, మామూలుగా ప్రశంస కాదు, ఆ శివమాయని భక్తితో, శివమాయ శివమాయ నా మీద పడకుండా ఉండుగాక అని భక్తితో పూజించాడు. శివమాయని బాగా పూజించాలి, అది నెత్తి మీదకి రాకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ప్రశంసించాక, అహో కష్టం మహజ్జాతం సర్వలోకస్య దుఃఖదం చంద్రస్తు సర్వదా దుష్టః దక్షస్తు సప్తవాసమం. చంద్ర ఎంత మంచి పేరు తెచ్చుకున్నావు ఇంతకాలం, నువ్వు ఇవాళ ఒక తప్పు చేసి నీతో పాటు లోకానికి ఎంత కష్టం తెచ్చిపెట్టావు. పెద్ద పెద్ద పదవులలో ఉన్నవాళ్ళు, ప్రజలని కాపాడవలసిన వాళ్ళు, మంచి కార్యాలలో ఉన్నవాళ్ళు అందుకే తప్పు చేయకూడదు. మీరు తప్పు చేయడం కంటే నాలాంటి వాడు తప్పు చేస్తే ఇంకెక్కువ ప్రమాదం తెలిసిన, ఎందుకంటే నన్ను ఆదర్శంగా తీసుకుంటారు కనుక. అందుకని పదవులు పెరిగే కొద్దీ, కీర్తి పెరిగే కొద్దీ, ధర్మాత్ముడయ్యే కొద్దీ తప్పు చేయకూడదు. ఒక గొప్ప వ్యక్తి తప్పు చేశాడు, ఇప్పుడు వీళ్ళే పారాయణ చేస్తూ సిగరెట్ కాల్చారనుకోండి మెదురుగుండా, ఇంక మీకేం గౌరవం ఉంటుంది? పైగా లేనిపోయిన ఒక ఆలోచన రావచ్చు, బ్రహ్మలు పారాయణ చేస్తూ సిగరెట్ కాల్చారు కనుక మనం కాలిస్తే తప్పేమనుకుంటారు అనుకురా. అందుకని విశిష్ట స్థానంలో ఉన్నవాడు తప్పు చేయకూడదు, దానివల్ల లోకం ఇంకా ఎక్కువగా అధర్మం పాలైపోతుంది. నువ్వు చేసిన తప్పు వల్ల ఇంత కష్టం వచ్చింది, అయ్యింది ఏదో అయిందిలే, ఇప్పుడు దెప్పకూడదు. దెప్పడం ఎందుకంటే నిన్ను ఆదర్శంగా తీసుకుని ఇంకెవరో తప్పు చేయకూడదు కనుక తిట్టాను, ఇప్పుడు నిన్ను తిట్టడం కాదు నా ఉద్దేశం. మళ్ళీ అదే అంటున్నాడు ఆయన, ఇప్పుడు నువ్వు ఒక పని చెయ్యి, శివారాధన వల్ల మాత్రమే ప్రస్తుతం నీవు నీ రోగం నుంచి బయటపడతావు, ఈ భయంకరమైన రోగం నుంచి నిన్ను నీరోగిగా చేయగలిగేవాడొక్క ఈశ్వరుడు మాత్రమే. సర్వం ఈశ్వరారాధన కేళి వెంటనే వెళ్ళు,
భూలోకంలో పశ్చిమ సముద్ర తీరంలో ప్రభాస క్షేత్రానికి పో అన్నాడు ఆయన అంతే అక్కడికి. ప్రభాసకే శుభే క్షేత్రే వ్రజే చంద్ర సదైవతై శివమారాధయే తత్ర మృత్యుంజయ విధానత. ఈ క్షణమే ఈ చంద్రుడు ఈ దేవతలతో పాటుగా ప్రభాస క్షేత్రానికి వెళ్ళుగాక, వెళ్ళాలి అక్కడికి వెళ్ళి శివుడి లింగాన్ని ప్రతిష్ఠించి సముద్ర తీరంలో మృత్యుంజయ మంత్రం నేను ఇస్తాను, ఆ మంత్ర జపం చేయాలి. మహామృత్యుంజయ మంత్రం, ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం వర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మృక్షీయమామృతాత్. ఈ పవిత్ర మంత్రాన్ని బ్రహ్మదేవుడు ఇచ్చాడు చంద్రుడికి. బ్రహ్మగారే స్వయంగా ఎందుకు మంత్రోపదేశం చేశాడంటే బ్రహ్మదేవుడి అంశతో పుట్టాడు గనక, బ్రహ్మాంశ స్వరూపుడు చంద్రుడు గనక చంద్రుడికి అద్భుతమైన మంత్రోపదేశం చేశాడు. ఇప్పుడు ఆ మంత్రం పుచ్చుకున్నాడు, భూలోకానికి వచ్చాడు, ప్రభాస క్షేత్రంలో చేరాడు. నిజంగా ప్రభాస క్షేత్రం మీరు చూసి తీరాలి. అక్కడ ఒక శివలింగాన్ని తయారు చేసుకున్నాడు. అత్యంత భక్తి శ్రద్ధలతో రోజు అభిషేకం చేసేవాడు. ఆవు పాలతోటి, ఆవు నెయ్యితోటి, తేనెతోటి, పంచదారతోటి, ఇంకా రకరకాల ద్రవ్యాలతోటి నిరంతరం భక్తి శ్రద్ధలతో బ్రహ్మాండ వ్యాప్త దేహ భసిత హిమరుచాభాస మానాభుజంగై కంఠే కాలా కపర్దాహ కలిత శశికలాశ్చండ కోదండ హస్తాహ త్ర్యక్ష రుద్రాక్షమాల సులలిత వపుష శాంభవ మూర్తి వేదాహ రుద్రాహ శ్రీ రుద్ర సూక్త ప్రకటిత విభవ నహ ప్రయచ్చంతు సౌఖ్యం. ఎన్ని రూపాలు ఆ మహానుభావుడు 11 రూపాలు ధరించాడు. ఏకాదశి రుద్రులు అంటారు. 11 రూపాలతో ఉన్న రుద్ర నీకు నమస్కారము, నువ్వెలా ఉన్నావు? త్ర్యక్ష నీకు ప్రతి ముఖానికి 3 కళ్ళున్నాయి. రుద్రాక్షమాల సులలిత వపుష, వపుశబ్దం బహువచనంలో వపుష అవుతుందన్నమాట. షష్ఠీ విభక్తి కనుక షష్ఠీ విభక్తిలో వపుష, బహువచనంలో వపుష ఉంటుంది. ఈ రెండింటికి తేడా చాలా జాగ్రత్త చూసుకోవాలి. అయ్యా నీ శరీరం అంతా రకరకాల రుద్రాక్షమాలలు వేసుకున్నావు, ఓహ్ కలిత శశికళ అన్నిటికీ నెత్తి మీద చంద్ర రేఖలున్నాయి, చండ కోదండ హస్తాహ పినాక హస్తాలు చేతుల్లో కోదండాలు ధరించావు, అటువంటి నీకు రుద్రసూక్త ప్రకటిత విభవమైన శరీరాలకి మేము పూజ చేస్తాం. ఈ రూపములు ఏం చెయ్యాలి? నహ మాకు సౌఖ్యం ప్రయచ్చంతు సుఖాన్నిచ్చుగాక. ఈ రూపములను మేము పూజిస్తే ఈ శివరూపములు మాకు నిజంగా శివత్వాన్ని ఇవ్వాలి. శివుణ్ణి పూజిస్తే శివుడు అంటే మంగళకారకుడు, మంగళకారకుణ్ణి పూజిస్తే మంగళం తప్ప జీవితంలో అమంగళం రమ్మంటే రాదు. అటువంటి సౌఖ్యం మాకు ప్రసాదించు స్వామి అని ప్రార్థించాడు. ఆయన్ని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం అందంగా ఉన్నాడండి ఆ శివుడి అందాన్ని వర్ణించడానికి అక్కడ నాకు భాష సరిపోలేదంటాడు వేదవ్యాసుడు కూడా. మంచి అందంగా తెల్లగా ఉంటాడు. ఆ రూపాల్లో త్రిమూర్తులలో తెల్లని కాంతితో పాలనురుగు వంటి కాంతితో ఉన్నవాడు ఒక్క శివుడు మాత్రమే, శ్వేతకాంతి. సరస్వతీదేవి, శివుడు, ఈ ఇద్దరు మంచి తెల్లగా ఉంటారు. నాలాగా చాలా తెల్లగా మిసమిసలాడిపోతూ అందంగా కనపడతారట. శివుడి కంటే అందంగానే ఉంటాడా అనిపిస్తాడు విష్ణు. ఆయన నల్లగా ఉన్న, కొందరు నల్లగా ఉన్న అందంగా ఉంటారు, కొందరు తెల్లగా ఉన్న అందంగా ఉంటారు, కొందరు ఎలా ఉన్న అందంగా ఉండరు, వారి వారి అదృష్టం అనుకోండి. ఈశ్వరుడు పరమసుందరాకారుడే అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆ రూపాన్ని చూచి ఎలా వర్ణించాలో తెలియలేదన్నాడండి వేదవ్యాసులు వారు. దాన్ని బట్టి ఆలోచించండి ఎలా ఉన్నాడు. కిరీట ధారణ చేసి ఉన్నాడు. కిరీటం మీద రకరకాల నవరత్నాలు ఉన్నాయి, 100,000 చేతులు, చేతులన్నిటికీ కంకణాలున్నాయి, హారాలున్నాయి, కాళ్ళకి పట్టాలున్నాయి, నూపురాలు అంటారు వాటిని, నడుముకి వడ్డాణాలున్నాయి, మెడలో ఆభరణాలున్నాయి, మళ్ళీ మణులు, అద్భుతమైన మణులతో తాపడం చేసినటువంటి హారాలు, గ్రైవేయ హారములు, గ్రేవము అంటే మెడ, మెడలో ఉన్న హారములు, ఇటువంటి హారములతో ధగధగలాడిపోతున్న శరీరంతో పార్వతీదేవిని శరీరంలో సగభాగంలో పెట్టుకుని ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. వెంటనే 2 జోడించి భక్తి శ్రద్ధలతో చంద్రుడు ఆయన్ని పూజించాడు. చంద్రుడు ప్రతిష్ఠించిన లింగమును చీల్చుకుని ప్రత్యక్షమైన ఈశ్వరుడి అందాన్ని చూచి దేవ జగన్నాథ దేవేంద్ర వందిత వితత చారిత్ర సంతత పవిత్ర హలాహలహార అహిరాజకేయూర బాలేదు భూష సద్భక్త పోష. దేవా నిన్ను నితి చేయ నెవ్వండు నేర్చున భవా. శంకర భక్త మానసవ శంకర దుష్ట మదాసురేంద్ర నాశం కర పాండునీల రుచి శంకర వర్ణ నిజాంగ భోగిరాట్ కంకణ పార్వతీ హృదయ కైరవ కైరవ మిత్ర యోగి హృత్పంకజ పంకజాప్త జయ తాండవ ఖేళన భక్త పాలన. శంకర భక్తుల మనస్సులను వశం చేసుకుంటాడు. వశంకర అంటే వశము చేసుకునేవాడు. మన మనస్సు మన మనస్సులో ఉండకుండా ఆయన దగ్గరికి వెళ్ళిపోతుందట ఆయన స్తోత్రం చేస్తే. స్వామి భక్తుల మనస్సులో వశం చేసుకునే ఈశ్వర నీకు నమస్కారం. దుష్టులై అహంకరించి లోకాలని పాడు చేస్తూ పీడించే రాక్షసుల్ని నాశనం చేసేవాడు కనుక నాశంకర దుష్ట మదాసురేంద్ర నాశంకర. ఆయనలో గొప్పతనం ఏంటంటే పాండునీయుల రుచి శంకర వర్ణ. తెల్లగా ఉంటాడు ఆయన తలతల మెరిసిపోతూ, కానీ కంఠం దగ్గర మాత్రం విషం ఉండడం వల్ల నీలంగా ఉంటాడు. అందుకని పాండు నీల రుచి శంకర వర్ణ. తెలుపు నలుపు కాంతుల యొక్క కలయికతో కూడిన రూపము. సాధారణంగా మనిషి అయితే తెల్లగా ఉండాలి, అయితే నల్లగా ఉండాలి. ఈయన పూర్తిగా తెల్లగా ఉంటాడంటే అంత తెల్లగా ఉండి విషం కంఠంలో పెట్టుకోవటం వల్ల ఒక్క కంఠం మాత్రమే నల్లగా ఉండడం వల్ల నీలకంఠుడవ్వడం వల్ల ఇది నలుపు మిగతాదంతా తెలుపు అలాంటి రంగుతో ఉండే నీకు నమస్కారం. పార్వతీదేవి హృదయం తామర పువ్వు. తామర పువ్వు ఎప్పుడు వికసిస్తుంది? సూర్యుడు రావడంతో తామర పువ్వు వికసిస్తుంది. నువ్వు సూర్యుడివి, పార్వతీదేవి హృదయం తామర పువ్వు. ఆ హృదయ పద్మాన్ని వికసింపజేసే పంకజాప్తుడివి నువ్వు. యోగుల హృదయాలు కలువ పువ్వులు, ఆ కలువ పువ్వులను వికసింపజేసే చంద్రుడివి నువ్వు. అటువంటి నీకు తాండవ ఖేళన భక్త పాలన నమస్కారం. ఆయన తాండవ నృత్యం చేస్తూ ఉంటే లోకాలు పరవశించిపోతాయి. అసలు నిజమైన నృత్యం అంటే ఆయనదే. నిత్య నైపుణ్యంతో నృత్యం చేస్తాట. అంటే అర్థం చెప్పాలంటే వేసిన స్టెప్ మళ్ళీ వేయకుండా నృత్యం చేయాలంటే అది ఒక శివుడి వల్లే. సాధారణంగా ఒకసారి వేసిన ఒక నృత్య భంగిమ మళ్ళీ చూపించకూడదు, కానీ అలా అలా చూపించకుండా చేయగలడు. మిగతా వాళ్ళు అలా ఎలా వేయగలరు? నిన్న అదే డ్యాన్స్, ఇవాళ అదే డ్యాన్స్, రోజు పాడిందే పాటరా పాచిపడ దాసరి. ఆయన అలా కాదట, నిత్య నైపుణ్యంతో నృత్యం చేస్తాడు. అటువంటి నీకు నమస్కారం అంటూ పరిపరి విధాలుగా మృత్యుంజయ పాహి అనగానే శంకరుడు మెచ్చుకుని, చంద్ర వరం వృణీష్వ భద్రంతే మనస యత్సమీప్సితం. నీ మనస్సులో ఏది కోరుకున్నావో అది ఇచ్చేస్తాను, నీకేం కావాలో కోరుకో అన్నాడు. శివుడి దగ్గర ఉన్నది అదే. శివుడిని మనం భక్తితో పూజిస్తే, శివుడికి భక్తితో కళ్యాణం చేస్తే ఇంకా నీకు ఏం కావాలని అడగడం. నీకు ఏదో అదంతా నేనే ఇచ్చేస్తున్నా, నీ మనస్సులో కోరుకుంటే చాలు.